ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతు సోదరులకు శుభాభివందనంతో చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 10 మంది కడుపుల నింపి పస్తులుంటున్న రైతన్నలకు పాదాభివందనం. ఈ రోజు కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం గురించి తెలుసుకుందాం. ముందుగా దాని గుర్చిన రైతుల సంభాషణని విందాం.
ఏం మల్లమ్మ, బాగున్నావా? నువ్వు పట్నం పోతున్నావని లక్ష్మమ్మ చెప్పింది నిజమేనా? పట్నం పోతున్నావా?
హా, అవును యాదక్క.
అయ్యో, ఎందుకు మల్లమ్మ? మన ఊరు వదిలి పట్నం ఎందుకు పోతున్నావు?
ఏం చెప్పమంటావు యాదక్క, డబ్బులు లేక ఇల్లు గడవట్లేదు, దానికి తోడు అప్పులు పెరిగిపోతున్నాయి. అందుకే పట్నం పోయి కూలి పని చేసుకుందాం అని పోతున్నా.
అయ్యో, ఏంది మల్లమ్మ గట్లంటావు? నీకు భూమి ఉండనే ఉండే, పోయిన ఏడాది పంట వేసినవుగా, మరి దాన్నేం చేశావు?
ఏం భూమో ఏం పంటనో యాదక్క, ఆ వానలు పడతనే లేవాయే, దానికి తోడు పురుగొస్తుంది, పంట దిగుబడి ఏం రాకపాయే. అందుకే ఈ వ్యవసాయం వదిలి కూలి పని కోసం పట్నం పోతున్నా.
అవునా మల్లమ్మ, ప్రకృతిని అందరం కలిసి బాధ పెడుతున్నాం, కాని ప్రకృతిని బాధ పెట్టినప్పుడు మాత్రం ఎక్కువగా నష్టపోయేది ఒక రైతు మాత్రమే.
అవును యాదక్క, మనకే అన్ని నష్టాలు.
కాని మల్లమ్మ, మన ఊరి పటేల్ సారు కూడా భూమిని పండిస్తున్నాడు కదా, కాని ఆయనకి బాగా లాభాలొస్తున్నాయి.
అవునా యాదక్క? అట్లెట్లయక్క, ఆ సారికి మాత్రం ఎట్లా లాభాలొస్తున్నాయట?
అప్పుడు ఏవో మేడం వచ్చి సమగ్ర వ్యవసాయం అని ఏమో చెప్పిందట. అప్పటి నుండి ఆ సారు అదే పాటిస్తుండు.
అయ్యో, గదేంది యాదక్క, నాకు తెలవకపాయే, జర వివరంగా చెప్పరాదే?
నాకు కూడా తెలియదు. అది అడుగుదామనే ఏవో మేడం దగ్గరకు పోయేటయానికి లక్ష్మమ్మ నీ ముచ్చట చెప్పింది, అందుకే నీ దగ్గరకు వచ్చామల్లమ్మ.
అదిగో యాదక్క, మాటల్లోనే ఏవో మేడం వచ్చింది. నమస్తే మేడం.
నమస్తే అమ్మా, ఏమైంది, ఎందుకు అయోమయంగా ఉన్నారు?
ఆ మేడం, మల్లమ్మ లాభాలు రాట్లే అని వ్యవసాయం వదిలి పట్నం పోతదంట మేడం.
నిజమేనా మల్లమ్మ యాదక్క చెప్పేది?
అవును మేడం.
మల్లమ్మ, కొద్ది మంది రైతులు ఒకే ఒక్క వాణిజ్య పంట సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి, వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు, కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండే వ్యవసాయాన్ని చేపట్టాలి. ఇప్పుడు అందరూ సమగ్ర వ్యవసాయం చేస్తూ ఉన్న భూముల్లోనే రెండింతల ఆదాయం పొందుతున్నారు కదా.
అవునా మేడం, రెండింతల ఆదాయమా? ఒకసారి జర అదేందో చెప్పరాదు మేడం.
పంటలు సాగు చేయడం, పాడి పశువులు నిర్వహించడం, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, తేనెటీగలు చేపట్టడం, మల్బరీ సాగు చేపట్టడం, ఇవన్నీ కూడా వ్యవసాయంలో రైతులు విడివిడిగా చేస్తున్న కార్యక్రమాలు. సమగ్ర వ్యవసాయం అనగా వీటన్నిటి కలయికతో మిశ్రమంగా చేపట్టడం, అందుకే దీన్ని మిశ్రమ వ్యవసాయం అని కూడా అంటారు.
మేడం గారు, మేము చేస్తున్న దానికి దీనికి ఏంటి తేడా? దీన్ని ఇప్పుడు పాటించాల్సిన అవసరమేంటి మేడం గారు?
పంటల సాగు విషయంలో రైతులు రకరకాల వాణిజ్య పంటలు సాగు చేసినప్పటికీ కూడా చిన్న చిన్న సన్నకారు రైతులకు 1 హెక్టేర్ భూమి అందుబాటులో ఉంది. ఈ హెక్టేర్ భూమిలో 2 పంటలు సాగు చేసినప్పటికీ కూడా ఆదాయం 1,60,000 మించి ఉండట్లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అది గిట్టుబాటు లేని వ్యవసాయం కింద కనిపిస్తుంది. కాబట్టి వీటికి తోడుగా అదనంగా పాడి పశువులు కాని, గొర్రెల పెంపకం కాని, కోళ్ల పెంపకం కాని కలిపి చేపట్టితే ఆదాయం ఎక్కువ వస్తుంది.
మేడం గారు, ఇవన్నీ చేయాలంటే శానా పైసలు అవుతాయనుకుంటా?
అదేం కాదు మల్లమ్మ, ఆదాయం పెరగడం కాకుండా వ్యవసాయంలో నిరంతరంగా పని దొరకడం కాని, ఎరువులు లభించడం వల్ల 4-5 సంవత్సరాల కాల వ్యవధిలో ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. అలాగే నేల సుస్థిరత, నేల సారవంతం కూడా కాపాడుకోవచ్చు.
వానలు లేకపాయే దీన్ని ఎట్లా చేయాలి?
మల్లమ్మ, వర్షం మీద ఆధారపడే నువ్వు చిన్న జీవాలను, ముఖ్యంగా గొర్రెలను గాని, మేకలను గాని, కోళ్లని గాని సాగు చేసుకున్నట్లయితే ఆదాయం బాగా ఉంటుంది.
మరి మేడం, గొర్రెలకు మేకలకు ఆహారం ఎక్కడి నుండి తేవాలే?
ఈ గొర్రెలకు మేకలకు ఏ పంటలు వేస్తే సరిపడా పశుగ్రాసం దొరుకుతుందని అనే ఒక ప్రణాళిక చేసుకుని దాని ప్రకారం ఆ పంటలు సాగు చేసుకోవాలి.
మేడం, మరి వాటికి మేత ఎట్లా ఇయ్యాలి?
పశువులకు మేతను సైలేజ్ పద్ధతిలో రుచికరంగా చేసి వేయాలి. అలా ఈ గొర్రెలన్నిటినీ మేపుకున్నట్లయితే వీటి ద్వారా వచ్చే ఆదాయం పంటల ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుంది.
మేడం, మరి బోరుబావుల కింద ఈ సమగ్ర వ్యవసాయాన్ని ఎట్లా చేయాలి?
బోరుబావుల కింద అయితే ఇక్కడ నీళ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి సాగు పద్ధతిని మనకు అనుకూలంగా చేపట్టే అవకాశం ఉంది. ముందు ఎంత విస్తీర్ణంలో ఈ పశుగ్రాసాలు వేయాలో నిర్ధారించుకుని సాగు చేసుకోవాలి. సూపర్ నేపియర్ హెడ్ లూసన్ పొలంలో వేసుకుంటే కావాల్సిన పాడి పశువులని గొర్రెలని సాగు చేసుకోవచ్చు. అలాగే వాటి ఆదాయం 2 లక్షలకు పైగా ఉంటుంది.
ఆ సూపర్ నేపియర్ హెడ్ లూసన్ అంటే ఏంది మేడం?
సంవత్సరం పొడవున పశువుల మేత దొరికే గడ్డి గ్రాసాన్ని సూపర్ నేపియర్ అంటారు. హెడ్ లూసన్ అంటే పప్పు దినసుల జాతికి చెందినటువంటి పశువుల మేత. దీంట్లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.
మేడం, మరి ఏం పంటలు ఎంత శాతం వేయాలి?
సాధారణంగా 70-80% భూమిలో ఆహార పంటలు వేసుకుని మిగిలిన విస్తీర్ణంలో అనుబంధ రంగాలను ఎంచుకోవాలి.
మేడం, మరి నాకున్న 3 ఎకరాలలో ఈ సమగ్ర విధానాన్ని ఎలా పాటించాలి?
3 ఎకరాలలో 1 ఎకరం వరి సాగు, ఇంకో ఎకరంలో కూరగాయలు పండించడం, మరో ఎకరంలో పాడి పశువులు మరియు కోళ్లు గొర్రెల పెంపకం నిర్వహించాలి. ఇలా చేస్తే చిన్న సన్నకారు రైతు విలాసవంతంగా బ్రతకకపోవచ్చు, కాని ఎవరికి చేయి చాచకుండా సౌకర్యవంతంగా బ్రతుకుతాడు.
అమ్మగారు, మరి పశువులని పంటని రెండింటిని ఎలా చూసుకోవాలి?
అవును మల్లమ్మ, ఈ సమగ్ర వ్యవసాయం యొక్క గొప్పతనమే అది. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా లేదా పెట్టుబడులుగా ఉపయోగపడతాయి.
అంటే ఎట్లమ్మగారు?
పశువులకు మేతగా ఉపయోగపడని పంటల వ్యర్థాలను కాల్చివేయకుండా కంపోస్ట్ గా లేదా వర్మీ కంపోస్ట్ రూపంలో తయారు చేసుకుని పంటలకు వేసుకున్నట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పశువుల పేడను పొలంలో వేయడం ద్వారా భూసారాన్ని కూడా కాపాడుతుంది.
వర్మీ కంపోస్ట్ అంటే ఏంది మేడం?
వానపాములు విసర్జించే పదార్థాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు.
అమ్మా, మరి శెల్క నేలల్లో కూడా ఈ విధానాన్ని చేయొచ్చా?
శెల్క నేలల్లో 1 ఎకర పొలంలో జొన్న మరియు కందులు, 1 ఎకరంలో వేరుశెనగ, 1/2 ఎకరంలో రాగులు, 1/2 ఎకరంలో ఆముదం సాగు చేసుకున్నట్లయితే సగటున 10 టన్నుల జొన్న చొప్ప, 4 టన్నుల వేరుశెనగ మొదళ్ళు, 4 టన్నుల కంది పొట్టు, 3 టన్నుల ఆముదం అవశేషాలు ఉత్పత్తి అవుతాయి.
ఈ విధంగా చేస్తే ఎన్ని పైసలు వస్తాయి అమ్మగారు?
ఈ విధంగా 3 ఎకరాలలో సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే సంవత్సరానికి పంటల నుండి 30,000 నికర ఆదాయం లభిస్తుంది.
మరి పశువుల నుండి ఎన్ని పైసలు వస్తాయి అమ్మగారు?
ఆ మల్లమ్మ, ఆ విషయమే చెప్తా విను. పాడి పశువుల నుండి 10,000 నికర ఆదాయం మరియు మేకల పెంపకం నుండి 16,000 నికర ఆదాయం, 30 పెరటి కోళ్ల నుండి 9,000 నికర ఆదాయం పొందవచ్చు.
మేడం, ఈ సౌడు భూముల్లో లోతట్ట ప్రాంతంలో వరి సాగు తప్ప మరో పంట వేయడానికి విధి లేకుండా ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్థిక పరిస్థితులు చిన్నా భిన్న అవుతున్నాయి. ఏం చేయమంటారు మేడం?
సౌడు ప్రాంతాలు నీరు ఎక్కువగా ఉండే దిగువ భూమిల్లో వరిచేను చుట్టూ కందకం తవ్వి చేపలను పెంచుతూ గట్లపై కూరగాయలు సాగు చేస్తూ పళ్ల మొక్కలు సాగు ద్వారా ఆదాయం 2-3 రెట్లు పెంచుకునే వీలుంది.
కొంచెం విడమర్చి చెప్పండి మేడం.
చెప్తా మల్లమ్మ, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన శ్రీ వెంకటేశ్వర బాబు ఈ విధంగా చేశాడు. మాగాని చేను చుట్టూ 3 మీటర్ల కందకం, 3 మీటర్ల వెడల్పుతో పెద్ద గట్టు వేశాడు. కందకంలో చేపలను పెంచుతున్నాడు. గట్లపై కూరగాయలు, అరటి, బొప్పాయి, అనాస వంటి పండ్ల మొక్కలు వేసుకున్నాడు. మొత్తం 2 ఎకరాల 7 సెంట్ల విస్తీర్ణమున్న ఈ చేనులో గట్లు, కందకం పోను 1 ఎకరం 2 సెంట్లు భూమిలో పంటలు వేసుకునే అవకాశం లభించింది.
మేడం, సౌడు ప్రాంతంలో ఎలా వేశాడు?
సౌడు ప్రాంతం అయినప్పటికీ చేను చుట్టూ పెద్ద గట్లున్నాయి. 2016 జులై ఆగస్టు నెలలో ఈ కందకంలో చేపలను వేశారు. వరి, ఇతర పంటల సాగుకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాడు. పంట కాలంలో సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కాలువ ఆగినప్పుడు నీటి కొరత ఏర్పడితే చేపల పెంపకంలో సమస్యలు తప్పవు. దీనికోసం ఈ రైతు బోరు వేసి సోలార్ పంపు సెట్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెరువుల్లో పెరిగినంత వేగంగా కందకంలో చేపలు పెరగనప్పటికీ ఏడాదికి 1 పంట చొప్పున తీయొచ్చు. వరి సాగులో కూడా సమస్యలు తగ్గి ఆదాయం ఆశాజనకంగా మారింది.
చేపలు అంటిరి. చేపల వల్ల వరి చేనుకి ఎట్లా లాభమైతాది?
సాగునీరు కొదవలేనప్పుడు చేపలు పొలంలో కూడా తిరుగుతూ కలుపు తినేయటం వల్ల వరికి కలుపు సమస్య ఉండదు. పైగా పంటకు హాని కలిగించే క్రిమి కీటకాలను తినేస్తాయి కనుక పురుగులు పెడద తగ్గుతుంది.
ఏ రకమైన చేపలు పెంచుతారు మేడం?
తేన చేప, రాగండి, బొచ్చ, గడ్డి చేప ఈ రకాలు వేయొచ్చు. గడ్డి చేప వేగంగా పెరుగుతుంది, ఎక్కువ గడ్డే తింటుంది. వీటన్నిటికి ఆహారంగా కోడిపెంట, అజొల్లా, నూకలు, తవుడు, జీవన ఎరువులు వేయాలి.
మేడం గారు, మరి కూరగాయలు అన్నారు కదా, ఏ కూరగాయలు వేస్తే ఎక్కువ లాభాలుంటాయి అంటారు?
నీకు ఉన్న 3 ఎకరాలలో 1 ఎకరంలో టమాటా, మిరప, వంకాయ, బీర కూరగాయలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. కూరగాయల పంటలను డ్రిప్ పద్ధతిలో సాగు చేయడం వల్ల నీటి ఆదాతో పాటు కలుపు తగ్గించుకోవడం జరుగుతుంది.
అగో, గా డ్రిప్ అంటే ఏంది మేడం?
డ్రిప్ అనగా తెలుగులో సూక్ష్మ సేద్యం లేదా బిందు సేద్యం అని పిలుస్తారు. బిందు సేద్యం అనేది మొక్కల కాండాలకు, అంటే మట్టి ఉపరితలం లేదా నేరుగా కాండంపై కవటాలు, గొట్టాలు, నాలికలు మరియు ఉద్గారినిలా ఒక నెట్వర్క్ ద్వారా నీరు బొట్లు బొట్లుగా కారేలా చేసే నీటిని మరియు ఎరువులను ఆదా చేసే ఒక సేద్యం పద్ధతి. ఈ పద్ధతి ద్వారా నీటిని, ఎరువులను ఒకేసారి పంటలకు వేయొచ్చు.
జీవాల పెంపకంతో రైతులకు అదనపు లాభాలు వస్తాయంట కదా, నిజమేనా మేడం గారు?
అవును యాదమ్మ. ఉదాహరణకు మనం కోళ్ల పెంపకం తీసుకున్నట్లయితే 1/2 ఎకరం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని 9 అడుగుల ఎత్తు వరకు జాలి కట్టుకుని దాంట్లో 500 కోళ్లు వేసుకున్నట్లయితే ఆ కోళ్లు 1/2 ఎకరంలోనే తిరగడం వల్ల మనకు వచ్చే సౌకర్యం ఏంటంటే మొక్కల్లో ఉన్న పురుగు పుట్రలన్నిటినీ ఏరుకొని తింటాయి. ఆ విధంగా రూపాయి ఖర్చు లేకుండా మనకు సస్య రక్షణకు సాయం చేస్తాయి.
మేడం, తేనీగలు అన్నారు కదా, అవి కుడతాయిగా అమ్మా, వాటిని ఎలా సాగు చేయగలం?
మనం పెంచుకునే తేనెటీగలు వేరే ఉంటాయి. వాటికి ఏదైతే తెట్టను అమర్చుకోవాలో దానికోసం రాజేంద్రనగర్ లో మేనేజ్ సంస్థ శిక్షణ ఇస్తుంది. వారు శిక్షణ ఇచ్చిన తరువాత వాళ్లే తెట్టలను గాని తేనెటీగలను గాని ఇస్తారు.
మేడం, వీటిని పెంచుకోవడానికి ఏం చెయ్యాలి?
వీటిని పెంచుకోవడానికి బాగా పూత పూసే పంటలు మన పొలంలో ఉండాలి. వర్షాధారంగా ఇవి పనికిరావు. బోరు బావుల కింద గాని కాలువల కింద గాని ఎప్పుడూ సంవత్సరం పొడవునా దానికి పూత అందుబాటులో ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనే తేనెటీగలు సాగు చేసుకోవాలి.
మేడం, తేనెటీగలు సాగు చేయడం వల్ల లాభం ఉందా?
1 ఎకరాకు 10 పెట్టలు పడుతుంది. ఒక్కొక్క పెట్టకు దాదాపు 4-5 కిలోల తేనె వస్తుంది. సంవత్సరానికి దాదాపు 2-3 పంటలు తీసుకోవచ్చు. కాబట్టి మనం పంటల సాగుతో పాటు దానికి అదనంగా మనం పెట్టే ఖర్చు ఏముండదు. మన పంటలతో వచ్చే ఆదాయంతో పాటు అదనంగా వీటి ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. అంతేకాకుండా మన పంటలకు ఫలదీకరణ కావాలి కాబట్టి ఆడామొగ మొక్కలను కలపాలి. కాబట్టి అవి మనం కలపనక్కరలేదు, ఆ తేనెటీగలే కలుపుతాయి. మనకు ఎక్కువ కాయలు కాస్తాయి, ఎక్కువ పూత కూడా కాయలుగా తయారవుతాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది.
మరి జెర్సీ పాలకును, దేశీ ఆవు పాలకును తేడా ఉన్నట్లు ఈ తేనెకు, అడవి తేనెకు ఏమైనా తేడా ఉంటదా మేడం?
తేనె నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు, అవి కుడతాయి, ఇవి కుట్టవు, అంతే తేడా.
మాకు సమగ్ర వ్యవసాయం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మేడం.
ధన్యవాదాలు మేడం, నేను కూడా ఇక్కడే ఉండి సమగ్ర వ్యవసాయం చేసుకుంటాను.
మంచి నిర్ణయం తీసుకున్నావు మల్లమ్మ.
ఓ రైతన్నా, కాలం కలిసి రాకున్నా, నష్టం నిలువున ముంచేసిన కృషిని వీడవు నీవు, మా కడుపు మార్చవు ఏనాడు.
ఈ విధమైన సమగ్ర వ్యవసాయం విధానాల వల్ల రైతుకి ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం జరిగి సాగు ఖర్చు తగ్గుతుంది. అన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల కుటుంబ అవసరం కోసం మార్కెట్ పై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. ఈ కార్యక్రమంలో యాదమ్మగా సింధుజ, మల్లమ్మగా శాలిని, ఏయోగా స్నిగ్ధ పాత్రలు పోషించారు. ధన్యవాదాలు. మరో చేనకబుర్లు కార్యక్రమంలో మరి ఎన్నో కొత్త విషయాలతో కలుసుకుందాం.
ఈ వారం మన చేనుకబుర్లలో అల్పాహారం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అల్పాహారమే అని నిర్లక్ష్యం చేయొద్దు. ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో కార్యాలయాల్లో పని మొదలు పెడుతుంటారు. రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా 12-15 గంటలకు పైగా కడుపు మార్చేస్తుంటారు. కొన్ని రోజులకు ఊరికే అలసిపోతుంటారు. మరికొన్ని రోజులకు రక్తహీనత. ఇలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆధునిక జీవన శైలి చాలా వేగంగా మారిపోతుంది. దీంతో రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం లేటుగా లేవడం మామూలు వ్యవహారం అయిపోయింది. ఇప్పుడున్న ఉద్యోగం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇది పరిపాటైపోయింది. ఉదయం హడావిడిగా వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పని మీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం, శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. శక్తి అందాలంటే, మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి కావాలి. ఆ శక్తిని అందించేది ఆహారం. మనం తీసుకున్న ఆహారం 4 గంటల్లో జీర్ణమైపోతుంది. కాబట్టి మనం ప్రతి 4 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అంటారు. 6 గంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారం తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. సాధారణంగా మనం రాత్రిపూట 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తరువాత మనం లేచి తయారయ్యేసరికి మరో 1-2 గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్నం భోజనం వరకు వేచి ఉండటం అంటే పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పోషకాల కోసం అల్పాహారం. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన తరువాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. దీన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే ఉపవాసాన్ని విడవడం. రాత్రి సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి అది ఒక రకంగా ఉపవాసం లాంటిదే కదా. అందుకే అల్పాహారం బ్రేక్ఫాస్ట్ అయ్యింది. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషక పదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది. చాలా మంది రాత్రి బాగా తిని ఉదయం తక్కువగా తింటూ ఉంటారు. పోషకాహార నిపుణులు సూచించేదేమంటే ఉదయం పూట శరీరం ఎక్కువ ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిని రాత్రి పూట చాలా తక్కువగా తింటే మంచిదని డాక్టర్లు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మెదడుకు మేత. ఈ అల్పాహారం ఎంత ముఖ్యమైనదో మనం గుర్తించడం లేదు. పిల్లలు, కౌమారంలో ఉన్నవాళ్ళు ఇంకా పెరిగే దశలో ఉంటారు. వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే అల్పాహారం అత్యవసరం. అది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి. టీనేజ్ లో ఉన్న పిల్లల్లో బరువు, ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైనది. పిల్లలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అల్పాహారం బాగా దోహదం చేస్తుంది. మెదడు చురుకుగా ఉండాలంటే ఉదయమే తగినంత అల్పాహారం తీసుకోవాలని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. తిండి తగ్గిస్తే బరువు తగ్గుతాం కదా అనే ఉద్దేశం, పని ఒత్తిడి, అశ్రద్ధ ఇలా కారణం ఏదైతేనేం చాలా మంది మహిళలు పొద్దున పూట తినాల్సిన అల్పాహారాన్ని మానేస్తుంటారు. అయితే ఇదంతా వారి శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే రోజంతా మీరు ఎంత ఆహారం తీసుకున్నా పొద్దున్నే తీసుకునే ఆహారం మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు, బరువు తగ్గేందుకు అప్పుడప్పుడు టిఫిన్లు మానేస్తే మంచిది అనుకునేవారు ఆ తర్వాత కాలంలో ఉదయం క్రమం తప్పకుండా టిఫిన్ చేసేవారి కంటే అదనంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సన్నగా, తక్కువ బరువుతో ఉండడమే సరి అయిన ఆరోగ్యం అనే భ్రమలో ఉండవద్దని కూడా నిపుణులు అంటున్నారు. మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తున్న వారు బ్రేక్ఫాస్ట్ ని వదిలేయడం అసలు మంచిది కాదు. మీరు అల్పాహారం తీసుకోలేకపోయినా కనీసం ఒక పండుని అయినా తినటం మంచిది. దీని వలన ఆకలి, ఆరోగ్యం పెరుగుతాయి. పొద్దున్న ఏమీ తినకుండా స్కూల్కి వెళ్లే పిల్లల్లో చదువులో ఎక్కువ ప్రతిభని కనబరచకపోవడం కూడా పరిశోధకులు గమనించారు. ఉదయం ఆహారం తీసుకోకపోవడం మెటబాలిజం రేటుని ప్రభావితం చేయడమే కాకుండా ఏకాగ్రతను తగ్గిస్తుంది. ఎంత హడావిడిలో ఉన్నా పిల్లలకు ఉదయం టిఫిన్ పెట్టకుండా స్కూల్కి పంపకూడదు. మొలకెత్తిన, ఉడికించిన గింజలు, ఉడికించిన గుడ్డు, ఇడ్లీ, ఉప్మా, చపాతి ఇవే కాదు, పళ్ళని కూడా ఉదయపు అల్పాహారంలో తీసుకోవచ్చు. పొద్దున్నే తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకుంటున్న మహిళలు ఇతర ఆహారాన్ని తీసుకున్న వారి కంటే నాజుగ్గా ఉన్నట్టు గమనించారు. ఈ ఆహారంలో కొవ్వు, కెలరీలు తక్కువగా ఉండి పీచు, ప్రోటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయి. ఈ కారణంగా త్వరగా చక్కగా జీర్ణమవుతాయి. వీటితో పాటు పాలు తీసుకుంటే కాల్షియం లభించి అది శరీర బరువును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో ఉదయపు ఆహారంగా బ్రెడ్ ని తీసుకుంటున్నారు. ప్లెయిన్ బ్రెడ్ కాకుండా పలు రకాల బ్రెడ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. బ్రెడ్ తో పాటు గుడ్డును ఉడికించి ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవడం కూడా మంచి పద్ధతే. గుడ్డులో ఖనిజాలు విటమిన్లు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్డులో ఉండే కొవ్వు ప్రధానంగా పచ్చసొనలోనే ఉంటుంది. ఇది 450 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. సాధారణ కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం ఒక గుడ్డుని తినవచ్చు. అదే మధుమేహం ఉన్నవారైతే వారానికి 2 గుడ్లు తీసుకోవచ్చు. గుడ్డులోని పచ్చసొన వేడి అని, అరగడం కాస్త కష్టమని ఆయుర్వేదం అంటుంది. అదే తెల్లసొన మాత్రం చలువ చేస్తుంది, ప్రోటీన్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో 16% ప్రోటీన్లు ఉంటే పచ్చసొనలో 9% మాత్రమే ఉంటాయి. ఇక పళ్ళు. నీరు శాతం ఎక్కువగా కలిగి ఉండే పళ్ళు శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు చక్కగా పనిచేస్తాయి. పళ్ళ నుంచి మనకు మెదడు చురుగ్గా పనిచేయడానికి తగిన గ్లూకోజ్ కూడా లభిస్తుంది. అల్పాహారంగా తీసుకోదగిన పళ్లలో ఆపిల్, అరటిపళ్ళు, బొప్పాయి ప్రధానమైనవి. ఆపిల్లో ఉండే ఫ్రూట్ షుగర్ మలబద్ధకాన్ని నివారించడంలో విశేషంగా పనిచేస్తుంది. దీనిలో ఇతర ఏ పండులోనూ లేనంత స్థాయిలో ఫాస్ఫేట్ దొరుకుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆసిడ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అరటిపండు కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది. మూత్రం సాఫీగా జారీ అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉన్న పెక్టిన్ కారణంగా ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించగలుగుతుంది. ఆపిల్స్ లో కంటే అరటిపండులో పెక్టిన్ హెచ్చు స్థాయిలో ఉంటుంది. ఒక పండిన అరటిపండులో 100 కేలరీలు, తగిన మోతాదులో పీచు లభిస్తాయి. ఇక బొప్పాయి. ఇందులో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయటంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మూత్ర వ్యవస్థకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. పొద్దున్నే బొప్పాయిని తినటం శరీరానికి మరింత మంచిది. ఎందుకంటే ఉదయం పూట శరీరంలో ఉండే ఆమ్లతత్వాన్ని తగ్గించగలుగుతుంది. అయితే పళ్ళ రసానికి బదులు పళ్ళను నేరుగా తినటమే మంచిది. ఎందుకంటే పళ్ళ రసాల ద్వారా మనం కొంత పీచు పదార్థాన్ని వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని పోషకాలు కూడా కోల్పోతాము. పళ్ళ కూరగాయల రసాల్లో శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సిట్రస్ పళ్ళ రసంలో మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అదే ఆకుపచ్చని కూరగాయల్లో అయితే విటమిన్ ఇ దొరుకుతుంది. రుచికరమైన బలవర్ధకమైన అల్పాహారాన్ని తీసుకోవడం ద్వారా పొద్దున్నే ఉండే బద్ధకాలు దిగుళ్లు ఏమైనా ఉంటే పటాపంచలైపోయి ఉత్సాహ కెరటాలే అవుతారు మీరు అని ఆహార నిపుణులు ఊరిస్తున్నారు. మరి కాబట్టి ఎన్ని పనుల ఒత్తిళ్లలో ఉన్నా టిఫిన్ తినటాన్ని కూడా ఒక పనిలా పెట్టుకుని చేయాల్సిందే. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు పొరపాటున కూడా బ్రేక్ఫాస్ట్ తినడం మానకండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అల్పాహారం తీసుకోని వారిలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పి చివరకు షుగర్ వ్యాధికి కారణమవుతాయి. ముఖ్యంగా మహిళల్లో డయాబెటీస్ వచ్చే అవకాశం 20% అధికంగా ఉంటుంది. క్రమం తప్పకుండా బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు నిర్ణీత బరువుతో ఆరోగ్యంగా ఉంటారు. మరిన్ని విషయాలు. బ్రేక్ఫాస్ట్ చేయని వారు బాగా ఆకలితో ఉండటం వల్ల తర్వాత తినే భోజనాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటారు. దీనివల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోకపోవటం వల్ల కలిగే నష్టం శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జీవక్రియపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు కోపం, చికాకు కూడా పెరుగుతాయి. ఈ లక్షణాలనే ఆకలితో కూడిన కోపం అంటారు. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం, చాలాసేపటి వరకు ఆకలితో ఉండడం మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. సమయానికి తినడం వల్ల లాలాజల ఉత్పత్తి ప్రేరేపితమై నాలుకపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. రోజు అల్పాహారంగా కొన్ని కొన్ని రకాల పండ్లను కలిపి తీసుకుంటే గనుక మంచి ఫలితం ఉంటుంది. అయితే ఏ పండ్లను కలిపి తీసుకోవాలో 6 రకాల కాంబోల గురించి మనం తెలుసుకుందాం. చెర్రీ, పైనాపిల్, బ్లూబెర్రీ. చెర్రీలో ఆంథోసైనసిస్ ఫైటోన్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కండరాలు పుష్టిగా ఉంటాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. పైనాపిల్లో ఉండే బ్రూమీలియన్ ఎంజైమ్ వల్ల మంట తగ్గుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బ్లూబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయ, నిమ్మకాయ, గోజీబెర్రీ. బరువు తగ్గేందుకు నిమ్మరసం మాత్రమే కాదు పుచ్చకాయ రసం కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో గ్లూటాథయోన్ అనే వ్యర్థ పదార్థాలను తొలగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొనే లైకోపిన్ అనే పదార్థం ఇందులో ఉంది. గోజీబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇనుము, చోలైన్ ఉన్నాయి. ఇది కాలేయంలో వ్యర్థ పదార్థాల విడుదలకు బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలు కూడా వ్యర్థ పదార్థాల తొలగింపునకు బాగా పనిచేస్తాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గా పనిచేసే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. పండ్ల ముక్కలపై నిమ్మరసం పిండుకొని తింటే మంచిది. స్ట్రాబెర్రీ, కివి, ద్రాక్ష, ఈ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దాంతో రోగ నిరోధక వ్యవస్థ పుంజుకుని వ్యాధులు దరిచేరవు. ఈ మూడు పండ్లు తింటే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. బొప్పాయి, బ్లాక్బెర్రీ, కర్బూజా. కర్బూజా, బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, పపాయిన్ అనే ఎంజైమ్ చర్మం పాడవకుండా సంరక్షిస్తాయి. కర్బూజాలో బీటా కెరటిన్ ఉంటుంది. ఇది చర్మం జుట్టు సంరక్షణకు దోహదం చేస్తుంది. బ్లాక్బెర్రీలో తక్కువ చక్కెర ఉంటుంది. అలాగే ఏ, సి విటమిన్లు ఉంటాయి. ఈ పండ్లను రోజు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మకాయ, ఎర్ర ద్రాక్ష, అత్తిపండు. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యర్థ పదార్థాలను తొలగించి చర్మాన్ని సంరక్షించడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తవు. అత్తిపండులో పొటాషియం, మాంగనీస్, ఇనుము, కాపర్, కాల్షియం, అలాగే విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే అధికంగా ఉన్నాయి. యాపిల్, బనానా, అవకాడో, ఈ పండ్ల ముక్కలను కలిపి తీసుకుంటే శరీరానికి రోజంతా కావలసిన శక్తి అందుతుంది. కాబట్టి మంచి పని చేయడానికి ముందర, తర్వాత స్నాక్స్ గా తీసుకోవచ్చు. అరటిపండు, అవకాడో తింటే శరీరానికి వేగంగా శక్తి అందుతుంది. యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కడుపు నిండిపోతుంది. అలాగే ఆకలి కాకుండా ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఈ విధంగా మీ అల్పాహారంలో రకరకాల పండ్లను ముందు చెప్పిన కాంబోల వారిగా తీసుకుంటే అనారోగ్యం దరిచేరదు. విన్నారు కదా శ్రోతలు అల్పాహారం యొక్క ప్రాముఖ్యత. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, పుట్టగొడుగుల్లో అత్యధిక శాతం ఏముంటుంది? ఏ, ప్రోటీన్లు, బి, కొవ్వు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, ప్రోటీన్లు. గత వారం రెండవ ప్రశ్న, పుట్టగొడుగులు శాకాహారమా మాంసాహారమా? ఏ, శాకాహారం, బి, మాంసాహారం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, శాకాహారం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్, వి నాగేశ్వరరావు నర్సాపురం, సూర్యాపేట్ వెంకట్ చింతపల్లి, జిఎస్ దేవి జోగిపేట్, పి శ్రీనివాస్ రెడ్డి కోయల్కుంట్ల, ప్రభాకర్ హన్మకొండ, ఏ నాగరాజు నల్గొండ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, తేనెటీగల పెంపకానికి సంవత్సరం పొడవునా ఎటువంటి పంటలు అందుబాటులో ఉండాలి? ఏ, పూత పంటలు, బి, ఆహార పంటలు. ప్రశ్న మరోసారి, తేనెటీగల పెంపకానికి సంవత్సరం పొడవునా ఎటువంటి పంటలు అందుబాటులో ఉండాలి? ఏ, పూత పంటలు, బి, ఆహార పంటలు. ఈ వారం రెండవ ప్రశ్న, సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి? ఏ, సేంద్రియ వ్యవసాయం, బి, మిశ్రమ వ్యవసాయం. ప్రశ్న మరోసారి, సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి? ఏ, సేంద్రియ వ్యవసాయం, బి, మిశ్రమ వ్యవసాయం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9557046727 నంబర్ మరోసారి 9557046727కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.